ఆత్మ పొందుతారు. శివరాత్రి అంటే శివుడు లింగాకారం ధరించిన రోజు, శివుడికి ఆకారం లేదు, నిరాకారం. అసలు భగవంతుడికి ఒక రూపం లేదు, ఒక ఆకారం లేదు, ఒక గుణము లేదు. శివుడు నిర్గుణుడు. నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు. గుణములు కలిగిన వాడు జీవుడు, గుణములు లేనివాడు శివుడు. శివలింగం, లింగం అంటే గుర్తు. ఆకారం లేని వాడిని మనం ఆరాధించలేము. అంటే ఏదో గుర్తు కోసం ఒక లింగ రూపం ధరించాడు. మొదటి లింగం, చెరులింగం, ఆదిలింగం, అరుణాచరలింగం. అక్కడ మొట్టమొదటి జ్యోతి రూపంలో తెలిసాడు. ఆ జ్యోతి రూపమే గిరి రూపమైంది, ఆ గిరి రూపమే లింగ రూపమైంది. అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు మూడు రూపాల్లో ఉన్నాడని చెప్తారు. ఒకటి గిరి రూపం, రెండు లింగ రూపం, మూడు సిద్ధ రూపం. అది అది ఏ క్షేత్రం లేదు, ఒక అరుణాచలంలోనే ఉంది. సిద్ధరూపం అంటే ఇప్పుడు మనం రక్త మాంసాలతో ఎముకలతో మనం ఎలా ఉన్నాము, శివుడు కూడా ఆ కొండ మీద ఒక భాగంలో శరీరధారుడై ఉన్నాడు. అంటే సిద్ధ పురుషుడు అంటారు. శివుడు మూడు రూపాల్లో అక్కడ వ్యక్తం అవుతున్నాడు. ఒకటి గిరి రూపం, రెండు లింగ రూపం, మూడు సిద్ధ రూపం. ఆకారమైనటువంటి ఈశ్వరుడు జీవకోటి ఆరాధించి తరించడం కోసం లింగ రూపం ధరించాడు. అందరంటూ గుర్తు, పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడనేటువంటి గుర్తు కోసం శివుడు లింగాకారం ధరించినటువంటి రోజు. శివుడు పవిత్రుడు, పరమ పవిత్రుడు, నిర్గుణుడు, ఆనంద స్వరూపుడు, శాంతి స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు. పెద్దలు ఏం చెప్తారంటే శివానుగ్రహం లేకపోతే, శివానుగ్రహం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. శివుడు నిన్ను అనుగ్రహించకపోతే ఈ పుస్తకాలు చదవనంత మాత్రం చేత నీకు జ్ఞానం రాదు. శివుడు అనుగ్రహించకపోతే నీకు జ్ఞానం కలగదు. శివుడు అనుగ్రహిస్తే నీకు జ్ఞానం కలగదు. నీకు జ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది. శివుడు నువ్వు ఆరాధించగా ఆరాధించగా, ఆయన స్మరించగా స్మరించగా, ఆయన గృహస్థుకి నువ్వు పాత్రుడవైతే, ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని నువ్వు పాత్రుడవైతే ఆయన ఏం చేస్తాడంటే నీ ఎందుకు కనికరం కలిగి దయ కలిగి నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానగంధం ఏంటంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడ ఉంది? నీ హృదయంలోనే ఉంది. మనస్సు అంతర్ముఖమైతే శివుడి యొక్క విశిష్టత తెలుస్తుంది. మనస్సు బాహ్యముఖమైతే శివుడికి దూరం అయిపోతుంది జీవుడు. మనస్సు బాహ్యముఖమైతే విషయచింతన వస్తుంది. మనస్సు అంతర్ముఖమైతే ఆ శివుడి స్వరూపం మనకు తెలుస్తుంది, శివుడి విశిష్టత మనకు తెలుస్తుంది. మన పురాణాల్లో ఏమైనా చెప్తారంటే శివుడు జ్ఞానాన్ని ఇస్తాడు, విష్ణువుని మోక్షాన్ని ఇస్తాడని. మనం మాయపడకూడదు. శివుడేమో జ్ఞానాన్ని ఇస్తాడటండి, విష్ణు మోక్షం ఇస్తాడటండి. అయితే ఇప్పుడు మాయపడకూడదు. జ్ఞానం అన్నా మోక్షం అన్నా ఒకటే. జ్ఞానం అన్నా ఒకటే, మోక్షం అన్నా ఒకటే. అంటే జ్ఞానం వస్తే మోక్షం వచ్చేసినట్టే. జ్ఞానగమ్యం ఏది? మోక్షం ఎవరి గమ్యం? జ్ఞానగమ్యం. ఆచార్య స్వాముల వారు ఇదిగో చూడమని, మెడిటేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ ది ట్రూత్ యాజ్ ఇట్ ఇస్ టాట్ ఇన్ వేదాంత లీడ్స్ టు ది హైయెస్ట్ ఇల్యూమినేషన్. మీరు కేవలము ఏదో బొమ్మలను ఆరాధించడమే కాదు, బొమ్మలను ఆరాధించడమే కాదు, ఉపనిషత్తుల్లో వేదాల్లో గురువు చెప్పిన మాటను కూడా మీరు ధ్యానం చేసినా మీకు జ్ఞానం కలదు. గురువు చెప్పింది వింటున్నారు, కేవలము బొమ్మలను ధ్యానం చేయటమే కాదు, ఆ వాక్యాన్ని ఆ మాటను ధ్యానం చేసిన మీకు వివేకం కలుగుతుంది. అంటే శ్రవణం చేసిన దాన్నే, ఆ మాటనే, శృతి వాక్యాన్నే, భగవంతుడు చెప్పినటువంటి వాక్యాలనే మీరు ఇంటి దగ్గర కూర్చుని ఏకాంతంలో కూర్చుని మీరు అది బాగా ధ్యానం చేసినా కానీ మీకు వివేకం కలుగుతుంది. ఆ మాటను విన్న మాటను ధ్యానం చేయాలి. ఆ విన్న మాటను ధ్యానం చేస్తే ఆ మాట మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అనుగ్రహించి దాని అర్థం మీకు తెలియబడుతుంది. అంటే శాస్త్రంలో చెప్పిన మాటను విని మీరు దేవుణ్ణి ఎలాగైతే ధ్యానం చేస్తున్నారో, ఆ దేవుణ్ణి చెప్పిన మాటను, శాస్త్రం చెప్పిన మాట, ఆ వేదం చెప్పినటువంటి మాటను కూడా మీకు ధ్యానం చేయటం వల్ల మీకు అయ్యష్టి ఇల్యూమినేషన్, అయ్యష్టి నాలెడ్జ్ అంటే పరాకాష్ట, ఆ చివరి స్థితి, ఆ చివరి స్థితి కలుగుతుంది. ఆ చైతన్యం యొక్క వైద్యం ఎటువంటిది అంటే ఆచార్యుల వారు ఎక్కడికి మనం అక్కడ తీసిపోదాం. ఇవి ఎల్కేజీలోను యూకేజీలోను ఉంచడం కాదు, నెమ్మది ఈ మాటలు చెబుతూ మనం గూగుల్ అక్కడ తీసిపోదాం. హైయెస్ట్ ఎడ్యుకేషన్, దానికి మించిన ఇంకా ఎడ్యుకేషన్ లేదు. అక్కడ తీసిపోదాం. ఆ చివరి ఉద్దేశం అంటే ఇప్పుడు మనకు దేహం కనిపిస్తాం. ఇప్పుడు ఇందులో చాలా శరీరాలు కనిపిస్తున్నాయి, అందరికీ తలవ శరీరం ఉంది. ఇంకో 100 సంవత్సరాలు వెళ్ళాక చూస్తే ఇందులో ఒక్క శరీరం కనపడదు. ఏమంటది, నా శరీరం ఇంకో 100 సంవత్సరాలు వెళ్ళాక చూస్తే కనపడదు, శూన్యం అయిపోతుంది. ఏమైపోతుంది? కప్పెడితే మట్టి అవుతుంది, కాలుస్తే బూడిద అయిపోతుంది, శూన్యం అయిపోతుంది. తర్వాత నాకు డబ్బు ఉంది అనుకోండి, డబ్బు ఉండగా నా శరీరం పోవచ్చు, లేకపోతే నా శరీరం ఉండగా డబ్బు అన్న పోవచ్చు. ఎందుకంటే ఆచార్య వారికి చెప్పేది ఏంటంటే, నీ శరీరం ఉండగా అద్భుతమైన ధనం నీకు రావచ్చు, నీ ఆ వచ్చిన ధనం మళ్ళీ నీ శరీరం ఉండగానే పోవచ్చు. నీ శరీరం పోవచ్చు, నీ శరీరానికి వచ్చిన ధనం కూడా పోవచ్చు. ఏమండి, అలాగే ఏది వచ్చినప్పటికీ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, శూన్యం అయిపోతుంది. అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదండి, ఈ పెళ్లిళ్ళు చేసుకున్నాక భార్య ఉండగా భర్త ఉన్న చనిపోతాడు, భర్త ఉండగా భార్య అనే చనిపోతుంది. మనకి దేహం ముసలిదవచ్చు, దేహం ఎవరిలో ఉండొచ్చు, దేహానికి ఉద్యోగం రావచ్చు, దేహానికి పోవచ్చు, అలాగే మీ భర్త కంటే ముందు మీరు పోవచ్చు, మీకంటే ముందు మీ భర్త పోవచ్చు, ఆస్తులు రావచ్చు, ఆస్తులు పోవచ్చు, అలాగే గౌరవాలు రావచ్చు, గౌరవాలు పోవచ్చు, పదవులు రావచ్చు, మన పదవులు శూన్యమైపోవచ్చు. కానీ ఓ సోదర మహర్షి గారా, ఆచార్య వారు చెప్తున్నారు, ఓ సోదర మహర్షి శూన్యము కానిది చైతన్యం ఒకటే, శూన్యము కానిది చైతన్యం ఒకటే. ఇవాళ నువ్వు నాస్తికుడిగా ఉండొచ్చు, రేపు ఆస్తికుడిగా ఉండొచ్చు, దేవుడు లేదని ఇవాళ చెప్పొచ్చు, దేవుడు ఉన్నాడని రేపు చెప్పొచ్చు. నీ భావాల మీద దేవుడు ఆధారపడలేడు. శూన్యము కానిది సృష్టిలో ఒకటి మాత్రమే. అదేమిటంటే నీకు దరిద్రంలో ఉన్నా, ధనములో ఉన్నా, అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, నీ లోపల ఉన్న చైతన్యం ఎప్పటికప్పుడు నీకు నేనుగా వ్యక్తమవుతూ ఉంటుంది. అదే బ్రహ్మం. నీకు శరీరం ఉన్నా నీకు శరీరం లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, ధనం ఉన్నా ధనం లేకపోయినా, ఒకటి నిరంతరము నీకు ఒకటి నేనుగా వ్యక్తమవుతోంది. ఆ నేనుగా ఏదైతే వ్యక్తమవుతుందో అది శూన్యం కాదు. నీకొకటి నేనుగా వ్యక్తమవుతుంది. నీకు కష్టం రావచ్చు, సుఖం రావచ్చు, నీకు పొంగు రావచ్చు, నీ దేహ ప్రారంభంలో మంచి రావచ్చు, చెడు రావచ్చు, ఏది వచ్చినా ఏది పోతున్నా, కానీ ఒకటి మటుకు నీకు నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఆ నేనుగా వ్యక్తమయ్యేది మటుకు ఎన్నడూ శూన్యము కాదు. అది నీ అనుభవంలో చూడండి. నీకు కష్టం వచ్చినప్పుడు కూడా అది నేనుగా, మీ లోపల చైతన్యం నీకు నేనుగానే వ్యక్తమవుతుంది. నువ్వు సుఖంలో ఉన్నప్పుడు కూడా, కంఫర్ట్స్ లో ఉన్నా కూడా నేనుగానే వ్యక్తమవుతుంది. అది ఎప్పుడూ శూన్యము కాదు. ఒక అల్టిమేట్ ట్రూత్ ఉంది, అల్టిమేట్ రియాలిటీ ఉంది. అది ఎప్పుడూ శూన్యం కాదు. అది నిరంతరము నీకు దేహం పోయినప్పుడు కూడా అది నేనుగా వ్యక్తం అవుతానే ఉంటుంది. అది చైతన్యము, అది ఆత్మ, అదే బ్రహ్మము, అదే పరమాత్మ, అదే నిర్వాణ స్థితి. ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తున్నాడో వాడికి రెండు దుఃఖాలు నశిస్తాయి. ఒకటి సంసార దుఃఖం, రెండు దారిద్ర్య దుఃఖం. ఎవడైతే పరమేశ్వరుని నిరంతరం ఆరాధిస్తున్నాడో వాడికి రెండు దుఃఖాలు నశిస్తాయి. ఒకటి దారిద్ర్య దుఃఖం. దారిద్ర్యం వల్ల కూడా మనిషికి దుఃఖం వస్తుంది. కొంతమందికి ఇంట్లో అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ సంసారం వల్ల వచ్చే దుఃఖాలు కొన్ని ఉంటాయి. ఆ ఇంట్లో ఒకరికొకరికి పడదు. మాట ఐక్యమత్యం కలుపుకోరు, మాట ఒకటి కలుపుకోరు. ఒక ఇంగ్లీష్ కవి చెప్పాడు, మీ ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా, మీ ఇంట్లో బంగారం ఉన్నా, మీ ఇంట్లో డబ్బు ఉన్నా, కొంతమంది ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోరు. ఒక ఇంట్లో ఉంటారు, ఆ ఇంట్లో అన్నం తింటూ ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోరు. అంటే ఒకరికొకరు సమన్వయం లేకపోతే, ఐక్యమత్యం కనుక లేకపోతే, ఏదో ఒకళ్ళకి వెళ్ళి తినేసినట్టు వెళ్ళిపోయి ఇంట్లో తినేసి బయటకు వెళ్ళిపోతుంటే, అలాగా సమన్వయం లేకపోతే, కష్టం సుఖం ఇంట్లో చెప్పుకునే అలవాటు కనుక లేకపోతే, ఆ ఇంట్లో ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత భాగం ఉన్నా, ఆ సంసారానికి నీకు లేదు దుఃఖము. గురువు చెప్పినటువంటి ఆ మాటలను మీరు ధ్యానం చేసి దాని అర్థాన్ని కనుక మీరు గ్రహిస్తే, మీకు ప్రాపంచిక దుఃఖం, ఈ లౌకిక దుఃఖం, ఈ ప్రకృతికి సంబంధించి, ప్రకృతి గుణాలకు సంబంధించినటువంటి దుఃఖం, తర్వాత ఈ సాంసారిక దుఃఖం, దారిద్ర్య దుఃఖంతో సహా ఆ మాటల కనుక మీకు అర్థమైతే, గురువు చెప్పిన మాటల కనుక మీకు అర్థమైతే, మూలంతో సహా సమూలంగా దుఃఖం నశిస్తుంది అని ఆచార్యుల వారు చెప్తున్నారు. ఆచార్యుల వారు సర్వసాధారణంగా బుద్ధి మీద వేసి వేసిన తర్వాత పుస్తకాలు తీయండి అన్నవారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు ఇంటలెక్చువల్ లెవెల్లో మీరు సబ్జెక్ట్ని ప్రాపర్ గా కనుక అర్థం చేసుకుంటే మీకు 150 మార్కులు వచ్చేస్తాయి. మీరు పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా మిగతా 20 మార్కులే. అర్థం చేసుకోవటంలో మీరు అవన్నీ ఓరలే. ఇంకా మీరు అర్థం సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకుంటే 150 మార్కులు వచ్చేస్తే మిగతా 20 మార్కులు మీరు ధ్యానం వల్ల కొంచెం జపం చేసుకుంటే అది వచ్చేస్తాయి. అయితే సబ్జెక్ట్ మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోండి అని చెప్పడం కోసం ముందు పుస్తకాలు తీయండి అని వారు స్నానాలు అయిపోయిన వెంటనే, అంటే ప్రాపర్ గా సబ్జెక్ట్ అర్థం చేసుకోవడంలోనే చాలా దూరం వెళ్ళిపోతారు అని చెప్పడం కోసం ఆచార్యుల వారు అలా చెప్పారు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఉన్న బలహీనతలు వాళ్ళని చూసుకోరు, ఇతరుల్లో ఉన్న బలహీనతను చూస్తూ ఉంటారు. ఈ బాపర జనం గురించి మహాభారతంలో ఒక మాట ఉంది, వాళ్ళ సొంత ఆలోచన ఉండదు, ఎల్లమ్మ పుల్లమ్మ కవులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ బలహీనతను వీళ్ళు తలపెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ బలహీనతలు కూడా వీళ్ళకు ఉండదు. వాళ్ళ బలహీనతను తలపెట్టుకోవటం వల్ల వాళ్ళు వీళ్ళు చివరికి వీళ్ళకి మిగిలి ఏంటంటే, వీళ్ళు అపవిత్రులు అవుతారు, వీళ్ళకి మామూలుగా జ్ఞానానికి దూరం అవుతారు, వీళ్ళు మూలంలో నశిస్తారని నేను చెప్పటం లేదు, భారతంలో వ్యాసుడు చెప్పాడు ఈ మాట. ఆచార్యుల వారు ఏమంటారంటే, నేను చెప్పటం లేదు, వేదం చెబుతాను, శాస్త్రం చెబుతాను, పెద్దలు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే, భగవంతుడు మట్ల సజీవమైన విశ్వాసం ఉండాలి. ఈశ్వరుడు ఉన్నాడా ఏదాన్ని ఊగిస్తాడట పనికిరాదు. కృష్ణుడు చెబుతాడు గీతలో, ఆ మనిషిలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ, భగవంతుడు ఉన్నాడనే సజీవమైన విశ్వాసం ఉంటే వాడు బాగుపడినట్టే లెక్క అన్నాడు. అంటే డౌటింగ్ తామస్సుల కింద ఉండకుండా సజీవమైన విశ్వాసం నీగిందిపోయితే, పరమేశ్వరుడి మీద ఎవరికైతే సజీవమైన విశ్వాసం ఉందో వాడు తప్పనిసరిగా బాగుపడతాడు. వాళ్ళలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఆ బలహీనతల నుంచి వాడిని విడుదల చేసి వాడికి శాంతిని, శాశ్వత స్థానాన్ని మోక్షాన్ని ఇచ్చే బాధ్యత నాది అర్జున అని భగవద్గీతలో చెప్తాడు. అంటే ఒకటి భుక్తి, రెండు ముక్తి. ఈ రెండు కూడా భక్తి కలిగి ఉంటే, శివుడి పట్ల కనుక భక్తి కలిగి మనకు ఉంటే ఈ రెండు ఇస్తాడు. ఏమి ఇస్తాడు? శరీరం ఉండగా భుక్తిస్తాడు, శరీరం పడిపోయాక ముక్తిస్తాడు. ఒకటి భుక్తి, రెండు ముక్తి. ఈ రెండు కూడా శివానుగ్రహం వల్ల మనకు భుక్తి కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. అంటే డివోషన్ ఎందుకంటే ఈ మనస్సు మెత్తబడాలి, ఈ మనస్సు సంస్కరింపబడాలి. మీరు ఏ విధంగా అయితే వస్తువుని మెత్తబడేటట్టు చేస్తుందో, అలాగే భక్తి అనే వాటర్ మీ మనస్సును కూడా మెత్తబడేటట్టు చేస్తుంది. రమణ మహర్షి గారి భక్తి గురించి ఒక మాట అన్నారు, భక్తి జ్ఞాన మాట అన్నారు. తల్లి లేకుండా బిడ్డ వస్తుందే, అది భక్తి లేకుండా జ్ఞానం కలుగుతుంది. తల్లి లేకుండా బిడ్డ వస్తుందే, తల్లి లేకుండా బిడ్డ రాదు. అదే విధంగా భక్తి లేకపోతే నీకు జ్ఞానం కలగదు. ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు జ్ఞానం కలిగిందంటే పూర్వజన్మలో నీకు ఏదో భక్తి ఉందన్నమాట. భక్తి లేకపోతే నీకు జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అంటే ఈ జన్మలో నీకు మామూలుగా డైరెక్ట్ గా నీకు భక్తి లేకపోయినా కొంత జ్ఞానం కలిగిందంటే పూర్వజన్మంలో ఇది ఏదో దేహంలో ఉండగా నీకు ఈశ్వరుడి పట్ల ప్రార్థించడం వల్ల, ఈశ్వరుని ధ్యానం చేయడం వల్ల, ఈశ్వరుడితో నీకు మానసికమైన అనుబంధం వల్ల ఈ జన్మలో నీకు జ్ఞానం కలిగింది. కానీ పూర్వజన్మలో కనుక నీకు భక్తి లేకపోతే ఈ జ్ఞానం కలగదు. దేవుడు నీ మనస్సు కందడు, దేవుడు నీ మాట కందడు అని శాస్త్రం చెబుతుంది. మాట కందన మాట నిజమే, కానీ ఎక్కడైతే మాట అణిగిపోయిందో, ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో, ఈ రెండు ఎక్కడ అణుగుతాయి? హృదయంలోనే అడుగుతాయి. మాట అనగాలంటే హృదయంలో అనగాలి, మనస్సు అనగాలంటే హృదయంలో అనగాలి. ఈ రెండు అట్లకి భాషంగా ఈశ్వరుడు అందకపోయినా, ఎక్కడైతే ఈ రెండు మాట మనస్సు ఎక్కడైతే అణిగిపోయినో, అణిగిన చోటే పరమేశ్వరుడు నీకు తానేగా వ్యక్తం అవుతాడు. పరమేశ్వరుడు రైట్ డివోషన్ అండ్ కాన్స్టాంట్ కమ్యూనియన్ విత్ గాడ్ త్రూ ప్రేయర్, అంటే ప్రార్థన ద్వారా. కానీ ప్రార్థన ద్వారా అంటే భక్తి అంటూ మానసికమైన మెంటల్ కాంటాక్ట్. ఎక్కడ దేహం ఉందో అక్కడ కాదు మనం ఉండదు, ఎక్కడ మనస్సు ఉందో అక్కడ మనం ఉంటాం. దేహం ఉన్న చోట మనం ఉంటాం, ఎక్కడ ఉంటే మన మనస్సు ఎక్కడ ఉంటే అక్కడే మనం ఉంటాం. దేహం ఎక్కడున్నా, ఆఫీసులో ఉన్నా, ఇంటికాడ ఉన్నా, ఎక్కడున్నా నీకు మానసికమైన ఈశ్వరుడు చోట మానసికమైన అనుబంధం ఉందా? నీకు ఎప్పుడైతే మానసిక అనుబంధం ఉందో అప్పుడు మనస్సు సంస్కరింపబడుతుంది, మనస్సు సంస్కరింపబడి ఊడిపోతుంది. మనస్సు నామాలు నామించనే కానీ ఇది చిరగదు. అంటే మనసు మాయబెట్టిన వెంటనే అది చిరిగిపోతుంది. లోపల పరమేశ్వరుడు నీకు ఉన్నప్పటికీ, పరమాత్మ నీలో ఉన్నప్పటికీ నీ మనస్సు నీకు అడ్డుగా వస్తుంది. కాబట్టి అది చిరిగిపోవడానికి నువ్వు చేసే ప్రయత్నమే సాగడం, మనస్సు చిరగాలి. అంటే భగవంతుడితో ప్రార్థన ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, ఒక నామం ద్వారా కానీ, జపించుకోవడం ద్వారా కానీ ఈశ్వరుడితో నిరంతరము అనుసంధానం పెట్టుకోవాలి, అనుబంధం పెట్టుకోవాలి. మెంటల్ కాంటాక్ట్, మెంటల్. అంటే అరుణాచలేశ్వరుడి పట్ల రమణ మహర్షి గారికి ఎంత భక్తి ఉంది, ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టి, ఈ కొండను విడిచిపెట్టి, ఈ దేవుని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనేటువంటి తలంపు నాకు 54 సంవత్సరంలో కనీసం రాలేదన్నాడు. అది అనుభవం. నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, నిన్ను నియమించేవాడు, నీ దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి ఆడించేవాడు. ఆడెక్కడో లేడు, నీ హృదయంలోనూ ఉన్నాడు. ఎక్కడ? నీ హృదయంలో ఉన్నాడు. వాడిని శరణ వేడుకు. ఉన్న గతి ఒకటే, అది శరణాగతి. వాడిని కనుక శరణ వేడుకుంటే నీకు వాడు తెలియబడతాడు. ఆ పూజ వల్ల కానీ, జపం వల్ల కానీ, ధ్యానం వల్ల కానీ, విచారణ వల్ల కానీ నీకు వేరు బుద్ధి నశించకపోతే, జీవుడికి ఈశ్వరుడికి ఉన్న గాఢ బుద్ధి నీకు నశించకపోతే, నువ్వు కోటి జన్మలెత్తినా, నువ్వు పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, అజ్ఞానం నశించదు, మోక్షం కలగదు. ఆ సెకండ్ పిల్లో కానీ కోపం కూడా వచ్చింది. ఏమొచ్చిందంటే మరి పూజ లేకపోతే, జపం లేకపోతే, ధ్యానం లేకపోతే ఇంకే జన్మలు వెళ్ళచ్చు. అది కదా అక్కడికి అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు రోగంతో బాధపడుతున్నావు, నువ్వు మందు వాడతావు, నువ్వు మందు వాడడానికి మాత్రం చేసి నీకు ఆరోగ్యం వచ్చేది. అనారోగ్యం పోతే ఆరోగ్యం వస్తుంది. అలాగే నీకు వేరు బుద్ధి, ఆ సెపరేట్ ఐ, ఆ ఇండివిజువల్ ఐ, ఆ బాడీ బౌండ్ ఐ, ఆ పార్ట్స్ ఐ, ఆర్టిఫిషియల్ ఐ, అది నశిస్తేనే కానీ నీకు మోక్షం రాదు, జ్ఞానం రాదు. నేను జపం చేశానండి, రోజు 2 గంటలు జపం చేస్తున్నాను, 3 గంటల సేపు ధ్యానం చేస్తున్నాను, ఏది విచారణ చేస్తున్నా, అన్నంత మాత్రం చేత నీకు మోక్షం రాదు. ఆ వేరు బుద్ధి నశించకపోతే నువ్వు కోటి జన్మలు ఇచ్చి, నువ్వు కోటి జన్మలు ఇచ్చి, కోటి జన్మలు నువ్వు ధ్యానం చేస్తున్నప్పటికీ ఆ వేరు బుద్ధి నశించకపోతే, నీకు సెపరేట్ గా నశించకపోతే నీకు జ్ఞానం కలిగే అవకాశం లేదు. ధ్యానం చేయొద్దని చెప్పడం లేదు. నువ్వు మందు వాడవచ్చు, రోగం తగ్గితే తగ్గవచ్చు, తగ్గకపోతే తగ్గకపోవచ్చు. నువ్వు డబ్బు పెట్టి మందులు కొనుక్కోగలవు, కానీ డబ్బు పెట్టి నువ్వు ఆరోగ్యాన్ని కొండవు. డబ్బు పెట్టి నువ్వు ముసలితనం రాకుండా చూసుకోలేవు, డబ్బు పెట్టి నువ్వు చావు రాకుండా చూసుకోలేవు, డబ్బు పెట్టి నువ్వు మందులు కొనగలవు, డబ్బు పెట్టి మట్టుకు నువ్వు ఆరోగ్యాన్ని కొనలేవు. నువ్వు మందు వాడతావు, తగ్గితే తగ్గవచ్చు, తగ్గకపోతే తగ్గకపోవచ్చు. రోగం పోవటం వల్ల నీకు ఆరోగ్యం వస్తుంది, కానీ మందులు వాడినంత మాత్రం చేత నీకు ఆరోగ్యం వచ్చేది. అంటే నువ్వు నీకు వేరు బుద్ధి నశిస్తే జ్ఞానం కలుగుతుంది, కానీ కేవలము జపం చేశాను కాబట్టి నాకు జ్ఞానం కావాలంటే పరమేశ్వరు అలా ఇవ్వడమే అని ఆచార్య వారు చెప్పారు. దాన్ని ఎవరు అపార్థం చేసుకోవద్దు, సబ్జెక్ట్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. జ్ఞానం వల్ల ఆత్మబుద్ధి వస్తుంది, అజ్ఞానం వల్ల దేహబుద్ధి కలుగుతుంది. అంటే దేహబుద్ధి మనకున్నంత కాలం అజ్ఞానం ఉన్నట్టే. ఆ దేహబుద్ధిలోంచి అన్ని వస్తాయి, దేహబుద్ధిలోంచి అన్ని వస్తాయి. అంచేత ఆ దొరల అమ్మాయికి భగవాన్ చెప్పిన మాట వండర్ఫుల్ గా ఉండదు.
నాకు అది బాగా నచ్చింది అని భగవాన్ చెప్పినమాట. చాలా వండర్ఫుల్ గా చెప్పారు ఆ విషయం. ఇప్పటికీ యాక్సిడెంట్ గా చెప్పారు, శాస్త్రం చెప్పినట్టు చెప్పలేదు భగవాన్. ఒకసారి సరదాగా జ్ఞానితోటి స్నేహం వల్ల జ్ఞాన సహవాసంలో ఒకసారి సార్ అమ్మాయి ఏమందంటే, దొరలో ఏమో ఉందంటే, అయ్యమ్ నాడు ది బాడీ, ఏం నాడు ది బాడీ అంటున్నారు కదా, నేను అయ్యాం ది బాడీ అనుకుంటాను, వచ్చిన నష్టం ఉండదు. ఇప్పుడు మీరు అయ్యాం నాడు ది బాడీ అంటున్నారు, నేను ఈ దేహాన్ని, నా దేహం నాకు తెలుస్తాను, నేను దేహాన్ని అనుకుంటాను, మీరెవరు దేహాన్ని అనుకోవద్దు అని చెప్పడానికి. అయ్యాం నాడు ది బాడీ, అయ్యాం నాడు ది బాడీ అంటావేంటి అయ్యా, అయ్యాం ది బాడీ, నేను దేహాన్ని అనుకున్నాను, దేహం నాకు అనిపిస్తుంది, నేను దేహాన్ని అనుకుంటాను, నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఈ గొడవ ఏంటంటే, అయ్యాం నాడు ది బాడీ, అయ్యాం నాడు ది బాడీ, నీ ఉపనిషత్తులు చెప్పినా, నీ వేదాలు చెప్పినా, నీ గురువులకి ఇదే పాట, అయ్యాం ది బాడీ అని అనుకుంటాను, అయ్యాం నాడు ది బాడీ అని అనుకోను, ఏంటి వచ్చిన నష్టం ఏంటి, ఏంటి కొంపలు ఆడిపోయినాయి, ఏంటి గొడవ ఏంటి, ఈ సృష్టి ఆగిపోతుందా, శివుడు ఉదయించుకుని మానేస్తాడా, నేను అయ్యాం ది బాడీ అనుకుంటే ఏంటి ఆయన నష్టం ఏంటి, ఈ దొరలు ఆయన అడిగింది. అప్పుడు సరదాగా చిన్న మాట భగవాన్ వండర్ఫుల్ వచ్చింది, మోహానికి కారణం దేహం. అసలు మోహం, మనిషి యొక్క మోహాన్ని పెంచేది దేహమే, మనిషి యొక్క మోహాన్ని పెంచేది దేహమే. నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నారు అమ్మాయిని, ఇంటికి వెళ్ళిపోతే ఆ ఇంగ్లాండ్ వెళ్ళిపోమని కాదు, నువ్వు వెళ్ళి మకంలోకి వెళ్ళిపో, బయటగా కూర్చో, నీకు వచ్చే ప్రతి తలంపు, నీకు వచ్చే ప్రతి ఆలోచన, నీకు వచ్చే ప్రతి ఊహ, దానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఈ ఊహలు, ఈ తలంపులు అంటే నీ బాడీ నీకు కారణం అవుతుందని చెప్పారు. అమ్మాయి కూడా వద్దు, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో ఒక ఆలోచన వస్తుంది అనుకోని, ఈ ఆలోచన నాకు ఎందుకు వస్తుందని ఆలోచించుకుంటే చివరికి వచ్చేవాడు నా శరీరం. అమ్మాయి అడిగిన మాట బాగానే ఉంది, జాన మాట వదిలేదు, అసలు మామూలుగా నాకు ఈ తలంపు ఎందుకు వస్తుంది, దానికి సెంటర్ ఏంటి, దేహం, లేకపోతే నీకు ఒక వికారం వస్తుంది, దానికి సెంటర్ ఏంటి, దేహం. మోహాన్ని పెంచేది దేహమే. అంచేత అయాం నాడు ది బాడీ అని శాస్త్రం చెప్తుంది, అయాం ది బాడీ నువ్వు అనుకుంటూ అనుకోవచ్చు, ఎవరు నిన్ను ఎవరు మోయించలేరు, కానీ దానివల్ల నీకు మోహం పెరుగుతుంది. దాని ఏం పెరుగుతుంది, మోహం పెరుగుతుంది అంటే నీకు వచ్చే ప్రేరణ, నీకు వచ్చే ఆలోచన, నీకు వచ్చే తలంపు, నీకు వచ్చే బలహీనత, నీకు వచ్చే పొంగు, నీకు వచ్చే గర్వం, లేకపోతే నీకు వచ్చే రుగ్మత, ఏ ఆలోచన వచ్చినా, ఏ తలంపు వచ్చినా, మంచి తలంపు వచ్చినా, చెడు తలంపు వచ్చినా, దానికి సెంటర్ నీ బాడీ. మృత్యుంజయుడు అంటారు. మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటి, మరణాన్ని జయించిన వాడు. మరణాన్ని జయించడం అంటే ఏంటి, ఇప్పుడు రమణ మనిషి శరీరం ఉందా లేదు అంటే, మరణాన్ని జయించడం అంటే శరీరం ఎప్పుడు ఉంటుంది అని దాని అర్థం, అంటే శరీరం ఉండగా తన హృదయంలో ఉన్నటువంటి మరణం లేని వస్తువుని కనుక వాడు తెలుసుకుంటే, ఆ మరణం లేని వస్తువు వాడికి లేనిగా వ్యక్తమైతే, వాడికి తనతో ఆ మరణం లేని వస్తువులతో వాడికి తాదాత్మ్యం ఉంటుంది కాబట్టి, ఆ వస్తువుకి చావులేదు కాబట్టి, ఆ వస్తువుతో ఉన్న తాదాత్మ్యం వల్ల వాడికి చావులేదు అన్న సంగతి నేను తెలుస్తూ ఉంటుంది వాడికి. అది దేహం పడిపోయినా, నేను దేహం పోయేటప్పుడు దేహం చనిపోతుందని వాడు అనుకోడు. ఏం చేత వాడికి దేహంతో తాదాత్మ్యం లేదు, అంటే చనిపోయే దేహంతో తాదాత్మ్యం లేదు, చావులేని వస్తువుతో తాదాత్మ్యం ఉంది కాబట్టి, ఆ వస్తువుకు చావు లేదు కాబట్టి, ఆ వస్తువు తానే ఉన్నాడు కాబట్టి, దానికి మరణం లేదు కాబట్టి, వీడికి కూడా మనలో నేను స్థితికి ఎదిగి ఉంటాడు. అది మృత్యుంజయ స్థితి అంటే, అది వాడు దేహం ఉన్న ఒకటే, ఊడిపోయిన ఒకటే. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. జ్ఞానికి దేహం ఉండటం వల్ల, దేహం పోవటం వల్ల వాడికి ఏమి నష్టం లేదు, దేహం ఉండటం వల్ల లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు. ఉపదేశాలలో భగవాన్ చెప్తారు, మనసు నశించిన వాడికి చేయటానికి పని ఏముంది అన్నాడు. ఆశ నశిస్తే నశిస్తుంది, మనసు నశిస్తుంది. మనసు నశిస్తే వాడు దేవుడు అయిపోతాడు, మనసు నశిస్తే వాడు దేవుడు అయిపోతాడు, వాడికి చేయటానికి పని ఏముంది. ఆశ నశిస్తే నశిస్తుంది, మనసు నశిస్తుంది. మనసు నశిస్తే ఏమవుతుంది, మనసు నశిస్తే జీవుడు ఏమవుతాడు, దేవుడు అవుతాడు, జీవుడు శివుడు అవుతాడు. మనసు నశిస్తే జీవుడు శివుడు అవుతాడు. అంటే మానవుడు చేసి ఏ పనినే జనరల్ గా వాడు కోరికను బట్టి వాడు ఆశ కోసం పని చేస్తాడు. ఆశ నశించింది అనుకోండి, మనసు నశిస్తుంది అని జీవ లక్షణాలు నశిస్తాయి. మనసు నశించినట్టు వాడు ఏమవుతాడు, ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని పొందుతాడు. శివుడు దొరకాలంటే ఒక ఉపాయం ఉంది మనకు, మామూలు భక్తి వల్ల దొరకడు శివుడు. శివుడు ఉంటే మన హృదయంలో ఉన్నాడు. శివుడు ఎక్కడ ఉన్నాడు, మన హృదయంలో, కానీ దొరకడు వాడు. వాడు దొరకడు చిక్కడు, వాడు మనకు దొరకడు, వాడు చిక్కడు, కానీ ఎక్కడున్నాడు, మన హృదయంలో ఉన్నాడు. అంటే మన భక్తి నిర్మలంగా ఉండాలి. ధ్యానం ఎలా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. భక్తి ఎలా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ధ్యానం ఎలా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఎప్పుడు ఐదైపోతున్నా, ఎప్పుడు ఐదైపోతున్నా, గడియారం లెక్కెట్టుకోడు. ఈ పరమాత్మను ధ్యానం చేయాలి కానీ గంటలను లెక్కెట్టుకోకూడదు. వీడు ధ్యానం చేసేవాడు, చేసి ధ్యానం నిజమైతే నీకు చాలా కంఫర్ట్ ఇస్తుంది. నిశ్చలంగా ఉండాలి, భక్తి నిర్మలంగా ఉండాలి. ధ్యానం ఎలా ఉండాలి, నిశ్చలంగా, అంటే గాలి ఉన్న చోట దీపం ఎలా ఉంటుందో నీ ధ్యానం అలా. శివుడు మన హృదయంలో ఉన్నాడు, మనకు దూరం లేడు. శివుడు ఎక్కడున్నాడు, మన హృదయంలో ఉన్నాడు, కానీ మన చేతికి వాడు దొరకటం లేదు, మన చేతికి వాడు చిక్కటం లేదు. కానీ ఎలా ఉండాలంటే, నీ భక్తి నిర్మలంగా ఉండాలి, భక్తి నిర్మలంగా ఉండాలి, నీ ధ్యానం నిశ్చలంగా ఉండాలి, కర్మ నిష్కామంగా ఉండాలి. కర్మ నిష్కామంగా ఉండాలి, ధ్యానం నిశ్చలంగా ఉండాలి, భక్తి నిర్మలంగా ఉంటుంది. నీ లోపలనే శివుడు నీకు వ్యక్తం లేదు. మనం చేసే కర్మ నిష్కామ కర్మ కాదు కదా, ఏదో గౌరవాల కోసం, ఏదో ప్రపంచంలో ఏదో సంథింగ్ గౌరవమైన ఆశిస్తాం మనం, ఏదో సన్మానం ఆశిస్తాం, గౌరవం ఆశిస్తాం, ఈ గుర్తింపులు ఒకటి ఆశిస్తాం. గుర్తింపులు కావాలి మనకి, ఎంతసేపు చిన్న పని చేసినా రికగ్నైజేషన్, రికగ్నేషన్ లేదండి అంటారు. ఎంత పని చేసినా రికగ్నేషన్ లేదండి అంటారు. అంటే రమణ మహర్షి గారు ఇందులో చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. కొంతమంది సమాజంలో వాళ్ళు 10 పైసలు సమాజానికి ఉపకారం చేస్తారట. ఆ ఉపకారం చేసి 90 పైసలు అహంకారం పెంచుకుంటారు. ఈ రమణ మహర్షిగా చెప్పారు, వాడు సమాజపరంగా వాడు చేసేది 10 పైసలు ఉంటుంది. వాడు సమాజానికి ఒకవేళ మంచి చేశాడు అనుకుందాం, 90 పైసలు లోపల అహంభావన పెంచుకుంటాడు. అంటే బయటికి మెరుగు బాగానే ఉంటుంది, లోపల మూలంలో నశిస్తూ ఉంటాడు. 199 మంది గుర్తింపు కొడతారు, పని చేస్తారు కానీ గుర్తింపు కొడతారు. గుర్తింపు లేకపోతే ఏంటి, ఎంత చాకరీ చేసినా మాకు గుర్తింపు లేదని మానేస్తూ ఉంటారు. అంటే నువ్వు కర్మ ఎలా చేయాలి, నిష్కామంగా చేయాలి. కర్మ ఎలా చేయాలి, నిష్కామంగా చేయాలి. భక్తి ఎలా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. కొంతమంది ఒక వారం రోజు శివుని ప్రార్థిస్తారు, వీడి వల్ల మన కోరికలు నెరవేరుతుండగా ఆయన ఏదేసి మళ్ళీ యేసుక్రీస్తుని పట్టుకుంటారు. ఆ యేసుక్రీస్తుని మానేసి కొత్తగా కల్కి భగవాన్ ఒకడు వచ్చాడు ఆయన పట్టుకుంటారు. ఆయన 10 రోజులు 15 రోజులు పట్టుకుంటారు, ఆయన వదిలేసి ఇంకోటి పట్టుకుంటారు. దీన్ని కృష్ణుడు ఏమన్నాడంటే వ్యభిచార భక్తి అన్నాడు. ఆ దేవుడు చుట్టూరు తిరగడం, ఆ కోరిక నెరవేరలేదు, ఆ దేవుడు వదిలేసి ఇంకో దేవుడు చుట్టూరు తిరగడం, ఆ దేవుడు అది దీన్ని వ్యభిచార భక్తి అన్నారు. నువ్వు ధ్యానం చేసేటప్పుడు పరమాత్మని ధ్యానం చేస్తుంటే పరమాత్మని కోరికలోకి వస్తాడు. కానీ నువ్వు ధ్యానం పరమాత్మని చేయటం లేదు, నీ కోరికను నువ్వు ధ్యానం చేసుకుంటున్నావు. ఇది నీ కోరిక నువ్వు ధ్యానం చేస్తాడు, నీ కోరికను జరుగుతున్నావు, కానీ పరమాత్మని కోరికలోకి రాడు. మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో అదే అవుతాం. మన కోరికను కనుక ధ్యానం చేస్తే ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో నా కోరిక నెరవేరుతుంది. కానీ మన పరమేశ్వరుని ధ్యానం చేస్తే పరమేశ్వరుడు ఎరుకులోకి వస్తాడు. కోరికను ధ్యానం చేస్తే కోరిక నెరవేరుతుంది, మళ్ళీ అనుభవిస్తే అది పోతుంది. మా భగవంతుడు మనకు ఆ ఫలితాన్ని ఇస్తాడు. ఆ ఫలితం మనం అనుభవిస్తే ఏమవుతుంది, అది పోతుంది. అదే రమణ మహర్షి గారు చెప్పారు, అది పోయినా పర్వాలేదు అన్నారు. ఇక్కడ చాలా ప్రమాదం ఉందని మార్చిని చెప్పారు భగవాన్. చాలా మోస్ట్ డేంజరస్ విషయం కూడా చెప్పారు. నీకు కోరిక వస్తుంది, ఆ కోరిక కోసం ఈశ్వరుని ధ్యానం చేస్తావు, ఆ ఫలితం నీకు పరమేశ్వరుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ ఫలితం నీకు వస్తుంది. ఆ ఫలితం నీకు వచ్చినప్పుడు ఏమవుతుంది, నీకు ఆ ఫలితాన్ని అనుభవిస్తావు. అనుభవిస్తే కాల ప్రవాహంలో పోతుంది, పోయినా పర్వాలేదు. ఇక్కడ ప్రమాదం ఉంది అన్నాడు, మోస్ట్ డేంజరస్. అసలు మానవుడికి జ్ఞానం రాకపోవడానికి కారణం, మోక్షం రాకపోవడానికి కారణం కీలకం అంతా ఇక్కడ ఉందని చెప్పాడు. ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేస్తావు కదా, ఆ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు కదా, అనుభవించినప్పుడు అది అయిపోతుంది. మళ్ళీ అదే వస్తువును సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఆ నీ మనస్సు ఆ కర్మఫలాన్ని అనుభవించినప్పుడు నీ మనస్సుని అంచేపు బాహ్యముఖంగా తిప్పుతుంది. కానీ కర్మఫలం హృదయంలోని ఈశ్వరుడు అయిపోయి నీ మనస్సును తేడని మీద కోటి జన్మలు ఎత్తిన అన్నారు. ఇది ఈ మాట చాలా రహస్యమైన మాట. దీన్ని కంచి స్వామి వారిని ఒక ప్రశ్న అడిగారు, ఇప్పుడు దేహం నేను కాదని శాస్త్రం చెబుతుంది కదా, మరి దేహం నేను కాదన్నప్పుడు దేహం నేను అనుకునే బుద్ధి నాకు ఎందుకు కలిగిందని. ఇది చాలా చిక్కు ప్రశ్న. ఇది దేహం నేను కాదని శాస్త్రం చెబుతుంది, బాగానే ఉంది. మరి దేహం నేను కాదన్నప్పుడు కానిట్టుగా ఉండాలి కదా, దేహం నేను అనే బుద్ధి నాకు ఎందుకు కలుగుతుంది అని అడిగారు. అంటే పూర్వజన్మంలో నువ్వు చేసిన పనులు అనుభవించడం కోసం, దేహం నువ్వు కాకపోయినా కర్మఫలం నీ చేత అనుభవింపజేయడం కోసం అధ్యయన బుద్ధి నీకు కల్పిస్తున్నాడు. అదే మాయ. మాయ దారిస్తేనే కానీ మనం పరమేశ్వరుడు దగ్గరికి వెళ్దాం. మీరు బంధంలో నుంచి బయటపడాలంటే మీరు చేసిన కృషి వల్లే మీరు బయటపడతారు. ఇంతకీ మీ మెత్తినే బరువు ఉంది అనుకున్నాను, మీ చుట్టాలో స్నేహితులు మీకు ఆ బరువు చేయగలరు, మీకు ఆ బరువు చేయగలరు. ముసలోళ్ళు పోయారనుకున్నారు, పిల్లలు చదువు పెడతారు. ఒక ముసలోడు ఏదైనా రుణం చేసి చచ్చిపోయాడు అనుకోండి, ఆ పిల్లలు తీరుస్తున్నారు. ఈ అజ్ఞానం అలా పోదంటున్నారు. మీరు ముసలోళ్ళు అయిపోయారనుకోండి, మీరు ముసలోళ్ళు అయిపోయి మీకు అజ్ఞానం కూడా చచ్చిపోయారనుకోండి, మీ పిల్లలు మీరు రుణం తీర్చగలరు కానీ మీ అజ్ఞానాన్ని పోగొట్టలేరు. ఏం లాజిక్ చూడండి. మీ అజ్ఞానాన్ని నువ్వు బతుకుండగా మీరు ప్రయత్నం చేసి పోగొట్టుకోవాల్సిందే. నీకున్న బంధం, నీకున్న అజ్ఞానం, నీకున్న ఇగ్నరెన్స్, నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి పెద్దలు చెప్పిన మాటలు విని శాస్త్రాన్ని శ్రవణం చేసి గురువుని ఆశ్రయించి దేవుణ్ణి పూజించి దేవుడు ఎందుకు భక్తి కలిగి మొత్తం మీద దేవుడు పొందాలనేటువంటి విశ్వాసం కలిగి నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి నీ ప్రయత్నంతో పాటు ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించడం కోసం తగిన పనులు నువ్వు కనుక చేస్తూ ఆ శ్రవణం చేస్తూ నీ బంధాన్ని నువ్వు తొలగించుకోవాలి. కానీ నీ ఇంకొక నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ బంధాన్ని తొలగించడానికి సమర్థులు కారు. ఇప్పుడు మనం అందరం పుట్టాము లేదా, ఇప్పుడు మనం అందరం పుట్టామా, ఎవరు మాట్లాడటం లేదండి, అది మీకు పుట్టలేదని తెలిసిపోతామని మాట్లాడండి. ఇప్పుడు మనం అందరం పుట్టాం లేదండి, ఎవరికైనా అనుమానం ఉందండి, ఎవరికైనా అనుమానం లేదు కదా. పుట్టే ఎక్కడ పుట్టాం, ఎక్కడ పుట్టాం, దేహంలో పుట్టాం. ఇప్పుడు ఎక్కడ పుట్టాం, నీ దేహంలో పుట్టాం, నీ దేహం లోపల ఉన్నావు. నీకు తెలుస్తాను ఆ విషయం, అది కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇప్పుడు మనం దేహంలో పుట్టాం అంటే దేహం లోపల ఉన్నామని అనుకుంటున్నాం. దేహంలో పుట్టాం అనుకున్నంత కాలం ఇలా పుడతానే ఉంటాం, దేహం పుడతా ఉంటుంది, చచ్చిపోతా ఉంటుంది. కానీ ఆత్మలో పుట్టే వరకు దేహంలో పుట్టడం ఎవరూ నేను తప్పించలేరు. అంటే నీకు ఆత్మలో పుట్టుకొచ్చాక ఆత్మకు సంబంధించిన ఎరుక నీకు వచ్చే వరకు, ఆత్మలో నువ్వు భర్త తీసుకునే వరకు నువ్వు దేహంలో పుట్టడం మానవు. నేను దేహంలో పుట్టానని ఎందుకలా ఇలా పుడతాను ఉంటావు, చనిపోతూ ఉంటావు. ఎప్పటి వరకు నువ్వు ఆత్మలో పుట్టే వరకు, ఆత్మలో పుట్టాక నువ్వు పుట్టక్కర్లేదు. ఏం చేయాలి, ఆత్మకు పుట్టుకలేదు కాబట్టి ఆ లాజిక్ చూడండి. దేవుడు అంటే ఎవరు, పంచభూతాలు వచ్చాక మనం వచ్చాం, అంటే సృష్టి వచ్చాక మనం వచ్చాం. ఈ సృష్టి లేనప్పుడు కూడా, ఈ పంచభూతాలు లేనప్పుడు కూడా ఎవడైతే ఉన్నాడు వాడు దేవుడు. ఇది బాగా అర్థం చేసుకోండి. సృష్టి వచ్చాక మనం వచ్చాం, సృష్టి వచ్చాక మనం వచ్చాం, ఈ పంచభూతాలు వచ్చాక మనం వచ్చాం, ఈ పంచభూతాలు లేనప్పుడు, ఈ భూమి లేనప్పుడు, ఈ క్రియేషన్ లేనప్పుడు కూడా ఎవడైతే ఉన్నాడో వాడు జీవుడు. సృష్టి వచ్చిన తర్వాత వచ్చిన వాడు సృష్టిని క్రియేట్ చేయలేడు. ఈ సృష్టి లేనప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడే వాడు జీవుడు. దాని ఎనర్జీ అనండి, అదే క్రియేటర్ అనండి, ఏదో మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవడం. అజ్ఞానంలో మనం చెప్పు శరీరానికి చావులు వస్తూనుంటాయి, ఆ పుట్టుకలు కూడా వస్తూనుంటాయి. ది ఫ్రేమ్ ఆఫ్ ఇల్యూమినేషన్ విచ్ ఇస్ కిండిల్డ్ బై డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఆత్మన్ అండ్ నాన్ ఆత్మన్ విల్ బర్న్ అవే ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇగ్నరెన్స్. దావం ఉంటుంది అది వెరీ రూట్స్. ఆచార్య వారు అంటున్నారు పెంట పోగుని అంటిస్తే ఏ విధంగా అయితే ఆ పెంట కాలిపోతుందో, ఈ అజ్ఞానం అనేది పెంట పోగుని ఏది కాల్చగలదంటే ది ఫ్రేమ్ ఆఫ్ ఇల్యూమినేషన్, ఆ జ్ఞానాగ్ని. ఏంటది ఆ జ్ఞానాగ్ని? విచ్ ఇస్ కిండిల్డ్ బై డిస్క్రిమినేషన్. అదే డబ్బాయిల్దా కూర్చుంటే ఆ జ్ఞానాగ్ని కలగదు. అంటే లోపల విచారం, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యంగా ఉంటుంది, ఏది అనిత్యం, ఏది మంచి, ఏది చెడు అనేటువంటి వివేకం, ఈ లోపల ఉంటుంది. ఆ వివేకం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. కానీ ఇక ముద్దబ్బాయిల్లా కూర్చుంటే కలగదు. ఆ విచక్షణ ఉండాలి. నీకు శరీరం ఉన్నమంటే నిజమే, అది శరీరం మీరు బట్టి కాదు. అది ఇంట్లో మీరు ఉండొచ్చు, కానీ ఇంట్లో ఉన్నంత మాత్రం కదా ఇల్లే మీరు కాదు. అంటే ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది ఉండదు, ఏది సత్యం, ఏది అసత్యం, ఇప్పుడు కాలాల్లో ఏది సమానంగా ఉంటుంది, ఇది ప్రస్తుత దేహం ఉంది, కొంతకాలం తర్వాత ఇది ఉండదు, అంటే సర్వకాల సర్వావస్థల్లో ఏది సజీవంగా ఉంటుంది, ఏది ఉండదు, ఏది ఉండేదేది, ఉండనిదేది, మీకు అర్థమవుతుంది? అది అంటే ఆ వివేకం లోపల ఏది సత్యం, ఏది అసత్యం అనేటువంటి వివేకం మీకు లోపల నుంచి, ఆ జ్ఞానాగ్ని లోపల నుంచి, ఆ జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, ఆ లోపల నుంచి ఊరేదే. ఆ లోపల నుంచి మీకు ఆ వివేకం కనుక కలిగితే, ఆ విచక్షణ కనుక కలిగితే, ఆ డిస్క్రిమినేషన్ కనుక కలిగితే, ఆ రినౌన్సియేషన్ కనుక కలిగితే మీకు ఆ జ్ఞానం కలుగుతుంది. కానీ ఇది ముద్దబ్బాయిలా కూర్చుంటే కలగదు. పెద్ద యజ్ఞాలు యాగాలు అక్కర్లేదు. నిరంతరము ఆల్వేస్ రిమెంబరెన్స్, కాన్స్టెంట్ రిమెంబరెన్స్, ఆ ఆల్వేస్ రిమెంబరెన్స్ నిరంతరం శివుడి జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల కూడా శివుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయన జ్ఞానం నీకు ఇస్తా, ఆయనకున్నదే జ్ఞానం, ఆయనకున్నదే జ్ఞానం, అది జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. స్మరించడం ఇస్తాడని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు ఏమన్నారంటే స్మరించగానే జ్ఞానం ఇచ్చేస్తాడండి, అంత తేలిగ్గా ఉందా జ్ఞానం అన్నాడు. శివ 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 అనుకుంటే స్మరించనే జ్ఞానం ఇచ్చేస్తాడా? జ్ఞానం అంత తేలిగ్గా ఉందా? ఏం మాట్లాడే ఆ మాట్లాడే పద్ధతి ఏంటని అడ్వకేట్ గారు భగవాన్ని అడిగారు. శివుడు ఆయన నిరంతరం స్మరించడం వల్ల నేను జ్ఞానం ఇస్తానని ఆయన చెబుతుంటే అడగటానికి నువ్వెవడరా అన్నారు భగవాన్. నిరంతరము పరమేశ్వరుని స్మరించడం వల్ల, శివుణ్ణి స్మరించడం వల్ల, నిరంతరం ఆయన స్మరించుకుంటే ఆయనకు అనుగ్రహం కలిగి ప్రేమ కలిగి జ్ఞానం ఇస్తాను ఆయన చెబుతున్నాడు. ఎవడు చెబుతున్నాడు? శివుడు చెబుతున్నాడు. అడగటానికి నువ్వెవడ? ఆయన ఇస్తానని ఆయన చెబుతుంటే అడగటానికి నువ్వెవడ అన్నాడు. కాన్స్టెంట్ రిమెంబరెన్స్, కంటిన్యూస్ రిమెంబరెన్స్, అన్బ్రోకెన్ రిమెంబరెన్స్, రిమెంబరెన్స్ చాలు, అంతే చాలు అన్నారు భగవాన్. అంతే చాలు రిమెంబరెన్సే. రిమెంబరెన్స్ అంటే మీరు సామాన్యం అనుకోకండి, నిరంతరం రిమెంబరెన్స్ వల్ల కూడా ఈశ్వరుని క్రియేట్ అవుతాడు. ఈ రోజున మనం ప్రసంగంలో ముఖ్యమైన పాయింట్ ఒక్క మాట మీరు జ్ఞాపకించుకోండి, మనం అందరం ఎక్కడ పుట్టాం? ఇప్పుడు చిన్నచిన్నలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాం? దేహంలో పుట్టాం. ఎక్కడ పుట్టాం? ఈ ఒక్క వాక్యం జ్ఞాపకించుకొని మిగతాయిన ఒకవేళ మీకు ఇష్టం అయితే మర్చిపోండి. ఒకరికి బరువు ఎక్కువైతే మోయటానికి బరువు అయితే వదిలేము. మనం ఎక్కడ పుట్టాము? అందరం చించినాల్లో పుట్టడం, దేహంలో పుట్టాం. ఎక్కడ పుట్టాము? దేహంలో పుట్టాం. మళ్ళీ ఈ దేహంలో ఇలా పుట్టడం ఇలాగే కంటిన్యూగా పుడతానే ఉంటాం. ఎప్పుడు వరకు? ఆత్మలో పుట్టే వరకు. ఆత్మలో పుట్టే వరకు ఇలా దేహాల్లో పుడతానే ఉంటాం. మంచి జన్మలు రావచ్చు, చెడ్డ జన్మలు రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం దేహంలో పుట్టాం, ఇలాగే దేహంలో పుడతా ఉంటాం. ఇలా కంటిన్యూ అయిపోతాం. ఎప్పుడు వరకు? ఆత్మలో పుట్టే వరకు. ఎప్పుడు ఎప్పుడు వరకు? ఆత్మలో పుట్టే వరకు దేహంలో పుడుతూనే ఉంటాం. ఈ ఒక్క వాక్యం జ్ఞాపకం ఉంచుకొని మిగతా మీకు ఇష్టమైతే మర్చిపోతాం.